వెంటనే దేవయాని వస్త్రం ధరించి స్వామివారిని వెంట పెట్టుకుని యయాతి మహారాజుని శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. అన్యాయం జరిగింది నాన్న, సరే ఏదో అయ్యింది, నేను ఈయన్ని పెళ్లి చేసుకుంటానంటే ఆయన కూడా ఒప్పుకున్నట్ట. కానీ ఒక మాట, నీ కూతుర్ని నూతిలో పారేసిన ఈ వృషపరువుడి ఆస్థానంలో ఇక నువ్వు పనిచేయడానికి వీలు లేదంది కూతురు. అలాగేనమ్మా అన్నట్టు ఆయన వెంటనే రిజిగ్నేషన్ లెటర్ రాసి పంపించాడు. నీకు నీ ఉద్యోగానికి గుడ్ బై అనగానే ఆయన కంగారెడ్డి వచ్చి, బాబోయ్ నువ్వు కనుక రాజీనామా చేస్తే రాక్షసులు మేము దేవతలు వచ్చి మా నెత్తి మీద పడి చావగొడతారు, నువ్వు లేకపోతే మేము ఉండలేము, అన్యాయం చేయకన్నట్ట, నా కూతురికి అన్యాయం చేసింది నీ కూతురు అన్నాడు ఆయన. అనగానే వెంటనే, అమ్మా శుక్రాచార్య పుత్రి దేవయాని, మీ నాన్నగారిని ఉద్యోగం మానద్దని చెప్పమ్మా, మీ నాన్న లేకపోతే రాక్షస జాతికి నాశనం తప్పదనగానే, నీ కూతురు ఏ చెలికెత్తెలతో నన్ను నూతిలో భరిస్తుందో ఆ చెలికెత్తెలతో పాటు నాకు దాసీగా వస్తే మా నాన్నగారిని ఉద్యోగం చేయనిస్తానందిట. నా కూతురు కంటే నా రాజ్యం ముఖ్యం, నా జాతి ముఖ్యం, నా కూతుర్ని తన చెలికెత్తెలతో పాటు నీకు శాశ్వతంగా బానిసగా ఇచ్చేసాను, పట్టుకుపోన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ నాన్నగారు ఇక ఉద్యోగం మానద్దందిట. అంతకేసి ఆవిడికి ఇప్పుడు ఆ శర్మిష్ట చెలికెత్తులతో పాటు ఈవిడికి దాసి అయిపోయింది. తదనంతరం యయాతి మహారాజు గారికి తన కుమార్తె దేవయానినిచ్చి పెళ్లి చేశాడు ఆయన. పెళ్లి చేశాక అల్లుడు, నిజానికి మీలాంటి మహారాజుల్ని నమ్మకూడదు, అయినా మా కూతురు కోసం నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను, ఆవిడ ప్రేమించింది కనుక కూతురు ఎవరిని ప్రేమించినా తప్పదు, దిక్కుమాలాడితే ఎవరితో లేచిపోయినా, కాలప్రభావం ఇది, కానీ నువ్వు నా కూతుర్ని అన్యాయం చేయకు, అన్యాయం చేస్తే చెప్పిస్తాను జాగ్రత్త అన్నట్ట. లేదండి మామయ్య గారు, మీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటాను, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అన్నట్ట. వెంటనే ఈ దేవయాని అతనితో కాపురానికి వెళ్ళిపోయింది. దేవయానికి వరుసగా అతని వల్ల యదువు, తుర్వసుడు, ఔర్వుడు అనేవాళ్ళు కొడుకులుగా పుట్టారు. మూడోసారి పురిటికి ఆవిడ పుట్టింటికి వెళ్ళిన సమయంలో ఈ రాజుగారు ఒకనాడు ఉద్యానవనంలోకి వెళ్ళాడు. ఈ శర్మిష్ఠని చెలికెత్తెలతో ఉద్యానవనంలో పెట్టింది ఈవిడ వెర్రివేనుగా. ఆ శర్మిష్ఠ యయాతి మహారాజు ఒంటరిగా రావడం చూసి అమాంతగా కాళ్ళకి నమస్కారం చేసి, మహారాజా నేను రాక్షసరాజు కూతుర్ని సుందరీమణి అనే విషయం నీకు తెలుసు, పెళ్లి పెటాకులు లేకుండా నానా బాధపడుతున్నాను, ఒంటరిగా ఎప్పుడు దొరుకుతామని చూస్తున్నాను, దొరికావు నువ్వు. దేవయ్యని మా అక్కయ్య అనుకోకుండా పుట్టింటికి వెళ్ళిపోయింది, ఇప్పుడు నువ్వు ఒంటరిగా వచ్చావు, నన్ను పెళ్లి చేసుకుని నాకు సంతానం ఇవ్వనగానే ఈయన నువ్వు పెళ్లి చేసుకోవాలని నాకు ఉందనుకో, కానీ దేవయానికి తెలిస్తే కొంప ములిగిపోతుందేమో అన్నట్ట. అంటే దిక్మాల బుద్ధి, ఆవిడ తెలియకపోతే పర్వాలేదు అనమాట. అనగానే ఆవిడకి ఎలా తెలుస్తుందంటే ఆవిడ పురుటి నుంచి వచ్చేసరికి నేను రహస్యంగా పురుడు వేసుకుంటానులేండి, పర్వాలేదు చెప్పాలండి అందుట. సరే అలాగేనంటావా, నువ్వు అడుగుతున్నావు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకుంటున్నాను, మళ్ళీ ఇదోటి ఆవిడ కోసం చేసుకుంటున్నట్టుగా అని గాంధర్వవాహం చేసుకున్నట్ట. అందుకే పొలతి దావవహిని పురుషుడా జఘటంబు కరుగకొండ రాదు కదిశనేని బ్రహ్మయైన కూతు పట్టకమానడు ఇంతి కొడు వడుగుకింతి పొత్తు వల్లదు వల్లదు. ప్రహ్లాద చరిత్రలో చెప్పిన పద్యం ఇది. ఏం ప్రహ్లాద చరిత్ర వందసార్లు చదువుతూ ఈ పద్యం ఉందంటే ఉందని అంటాడు ఒక ఆయన ఈ మధ్యని. చూడండి సప్తమస్కందంలో అద్భుతమైన పద్యం ఇది. పొలతి దావవహిని, స్త్రీ అంటే దావాగ్నిట అగ్ని, పురుషుడు అజ్జఘటంబు పురుషుడు నెయ్యికొండ. అందుకే ఏకాంతంగా ఉంటే ఈ నెయ్యికొండ గనక వీడు ఆ అగ్ని తగలగానే కరిగిపోతాట. వడుగు కింతి పొత్తు వలదు వలదు అన్నారు. ఏకాంతంలో ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. ఆవిడ వచ్చే సమయానికి, దేవయాని వచ్చే సమయానికి ఈ శర్మిష్ఠకి కొడుకులు పుట్టారట. దేవయాని మూడో కొడుకుని ఎత్తుకుని వచ్చింది. వచ్చి కొద్ది రోజులు పోయాక అనుకోకుండా ఒకనాడు భర్తతో పాటు ఉద్యానవనంలోకి వెళ్ళింది. వెళ్ళగానే డాడీ అంటూ ఇద్దరు పిల్లలు వచ్చి కాళ్ళ మీద పడ్డారట. దేవయాని, ఎవడరా మీరు డాడీ అంటూ ఆ మాయని కాళ్ళు ఉచ్చుకుంటున్నారు, నెగాదిగా చూస్తే అచ్చం ఏతి రబ్బర్ స్టాంపు అన్నట్టుగా ఉన్నాడు వాడు. పైగా ఏం డిటో అని వాడు దిగిపోయాడు. అందుకని ఆవిడకు అనుమానం వచ్చేసింది. ఏమండి ఎవరు వీళ్ళంది కొంచెం అనుమానంతో. అబ్బే వీళ్ళెవరో, ప్రజలంతా నా బిడ్డలే కదా, అంచేత వీళ్ళెవరో నన్ను డాడీ అంటున్నారు అంతే అనేలోపు శర్మిష్ఠ వచ్చి ఆ పిల్లలు లాక్కుందిట. ఈవిడికి ఇంకా అనుమానం సందేహం లేకుండా నిజమైపోయింది. ఏమే శర్మిష్ఠ నిజం చెప్పు, ఈతడు ఎవరు, ఈ పిల్లలు ఎవరంటే ఇంకా ఆవిడ తప్పనిసరి పరిస్థితుల్లో ఇంక నీ దగ్గర దాచి ఇదేముంది, మీ ఆయన అలా వెళ్ళిన సమయంలో నన్ను పెళ్లి చేసుకున్నాడమ్మా, పుట్టినవాళ్ళు వీళ్ళు అని చెప్పేసింది. ఒక దాసీగా నిన్ను తీసుకొచ్చి శిక్షిద్దామంటే చొరకు నువ్వు నాకు సవతి అయిపోతావా, పిల్లల్ని కూడా కంటావా అని ఈవిడు డాడీ అంటూ ఏడ్చుకుంటూ బయలుదేరి వెళ్ళిందిట శుక్రాచార్యుడి దగ్గరికి. నాన్నగారు ఎంతో అన్యాయం చేసేసాడు మీ అల్లుడు బాబోయ్, నేను లేనప్పుడు దాసీదాన్ని పెళ్లి చేసేసుకుని పిల్లలు కూడా కనేసాడని తలకాయ మొత్తుకుంటూ ఉంటే వెనకాతలే దేవయాని వద్దు వద్దు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళగా ఆయన చెప్పిస్తాడని ఏడుస్తూనే ఉన్నాడు. అలాగే ఏడుస్తూ చేతులు కట్టుకొచ్చాడు యయాతి. శుక్రాచార్యుడు అలా వచ్చినటువంటి అల్లుడిని చూచి ఆగ్రహం పట్టలేక ముసలివాడి వైపో అని చెప్పించాట. నా కూతురికి అన్యాయం చేస్తావా, ముసలివాడి వైపో అనగానే చూస్తూ ఉండగానే చేతులు ఒణిగిపోయాయి, నల్లని జుట్టు తెల్లబడిపోయింది, గడ్డం వచ్చేసింది, ముసలాడైపోయాడు, కళ్ళు కనిపించలేదు, ఏం జరిగింది అన్నట్టు తలకే వంచుకుంటా బాబు. ఈలోపు పాపం దేవయ్య అని నాన్న తొందరపడి అల్లుండి చెప్పించావు, ఇప్పుడు అల్లుండా చెప్పించింది నన్న, ఈ ముసలి మొగుడితో నేనేం సుఖపడతాను బాబు అని అందట. మరి అందుకే అస్తమాటు నా దగ్గరకు వచ్చి ఏడవకూడదు, ఏడ్చేసరికి కోపం పట్లకి చెప్పించేశాను, ఇలా దొరుకుతుంది నేను ఊహించలేదు, ఇప్పుడు నేనేం చేయలేను అన్నట్ట. అనగానే ఈయన కూడా వణుక్కుంటూ, మామయ్య నువ్వు ఎంత చెప్పించినా నీ కూతురు మీద ఈ 10 సార్లు ఊపితే నాకు కూడా లేనిపోయిన రోగం వస్తుంది అని చెప్పొచ్చేది ఏంటంటే, అడలా వణుక్కుంటూ తలకాయ ఊపుకుంటూ శిరః కంపం చేస్తూ, దేవయాని మీద ఇంకా వ్యామోహం పోలేదు, నువ్వు నన్ను అన్యాయంగా చెప్పించావు, నాకు ఏదైనా మార్పు చెయ్యన్నట్ట. అల్లుడు పొరపాటున తొందరపడి చెప్పించాను, ఇంకో శాప మీదనే పెట్టవలసింది, కానీ చెప్పించాను. నీ కొడుకులు ఉన్నారే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నీ ముసలితనం ఎవరైనా స్వీకరిస్తే నువ్వు కొంతకాలం పొడుచువాడిగా ఉంటావు. నీ కొడుకులు వరుసగా దేవయానికి ముగ్గురు ఉన్నారు, అటు శర్మిష్ఠికి ఉన్నారు పిల్లలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు ఎవరైనా నీ ముసలితనం టెంపరీగా స్వీకరిస్తారేమో అడుగు. ఎవరు నీ ముసలితనం స్వీకరించి నీకు యవ్వనం ఇస్తారో వాళ్లే రాజ్యారోహులు అనగానే, ఏ అతి వణుక్కుంటూ వచ్చి పెద్ద కొడుకు యదువుని పిలిచేట, నాయనా మీ తాతగారి శాపం వల్ల ముసలితనం వచ్చేసింది, కొంతకాలం పాటు నా ముసలితనం నువ్వు స్వీకరిస్తే నేను మళ్ళీ నవయవనంలో అడుగు పెడతాను, నాకేమైనా అనుగ్రహిస్తావంటే చీప, ఎంతకాలం నువ్వే ముసలితనం విడిచిపెట్టి యవ్వనంలో ఉంటానంటే రాజ్యార్హత ఇదేనా, మాకేమవుతుంది, మేము ముసలితనం స్వీకరించలేము, హాయిగా పడుచుగా ఇలాగే ఉంటాం, ఇవ్వనన్నట్టు యదువు. నాకు ముసలితనం స్వీకరించి యవ్వనం ఇవ్వనన్నావు గనక నీ వంశం వాళ్ళంతా ఆవులు వేపుకుంటూ బతకండి, రాజ్యార్హత లేకుండా పోగా అని చెప్పించాడు. అదిగో యదువు సంతానమే యాదవులు, తండ్రి ఇయాతి శాపం వల్ల అప్పటి నుంచి ఆ వంశం వాళ్ళు ఆవులు వేపుకుంటూ బతికారు, ఇక వాళ్ళకి రాజ్యార్హత లేకుండా పోయింది కలియుగం వరకు కూడా. ఇక రెండో కొడుకుని పిలిచాడు, తుర్వసుణ్ణి, నీ సంగతి ఏమిటన్నమాట, నేను ఇవ్వనన్నాడు, అయితే నువ్వు కూడా దాసుడి వైపో అని చెప్పాట. ఆ తుర్వసుడు వాడి భార్యలతో పాటు ఎడారిల్లోకి వెళ్ళిపోయాడు, ఆ తుర్వసుడు వంశే తురకాళ్ళు అంటే, అక్కడికి వెళ్ళి ఆయిల్ బావులు వెతుక్కుంటూ వాళ్ళు పోయారు. ఇక మూడవది కొడుకుని ఔరుణ్ణి పిలిచేట, వాడు ఇవ్వనన్నట్ట, అయితే మీ వంశస్థులందరూ కూడా మాంసం అమ్ముకుంటూ బతకండి అని వాళ్ళని తిట్టాట. ఇక శర్మిష్ఠ కొడుకుని పూరువుని పిలిచాడు, నాయన నీ సంగతి ఏమిటంటే తండ్రి సేవ కంటే గొప్ప ఏమున్నది, నీకు అడిగితే ప్రాణమైనా ఇస్తాను అన్నట్ట. అదిగో ఆ పూరువుకే రాజ్యార్హత వచ్చింది, అందుకే వాడి వంశమే కౌరవ పాండవులంటే. ఈ విధంగా అందరూ కూడా ఆరిజన్లో యయాతి వంశం వాళ్ళే. ఎందుకు చెప్తున్నాడు ఇది కృష్ణుడు, యయాతి మహారాజు శాపం వల్ల మా యాదవులకి రాజ్యార్హత లేదు గనక ఇంతకాలం కంసుణ్ణి రాజుగా చేశాం, నిన్ను రాజుని చేశాం, ఇప్పుడు కూడా నిన్నే రాజుగా చేస్తున్నాం, మేముండి నీకు కూడా సేవ చేస్తాం, నేను నిన్ను సేవిస్తూ ఉంటే దేవతలు కూడా సేవిస్తారు, మేము కప్పాలు వసూలు చేస్తాం, రాజ్యం పెంచుతాం, నువ్వు మమ్మల్ని పరిపాలించు అని మళ్ళీ తిరిగి కంసుడి తండ్రికి ఉగ్రసేనుడికే రాజ్యపట్టాభిషేకం చేశాట. ఆ తర్వాత వసుదేవుడు గర్గుణ్ణి పిలిపించి 8 ఏళ్ళు వచ్చాయి అప్పటికి నిండిపోతున్న, ఇంకా ఉపనయనం అవల, పూర్వం నియమం ఏంటంటే 8 ఏళ్ళు నిండకుండా ఉపనయనం చెయ్యాలి, అందుకని గర్గాది భూసురోత్తమ వర్గము చే ఉపనయనము వసుదేవుడు నిర్గర్వులకు చేయించాడట. స్వయంగా గర్గుడు వచ్చి మంత్రాలు చదువుతూ ఉండగా వసుదేవుడు బలరాముడికి కృష్ణుడికి ఇద్దరికీ కూడా శుభముహూర్తంలో ఒకే ముహూర్తంలో ఉపనయనం చేశాడు. మళ్ళీ మనకు అనుమానం అన్నదమ్ములకి చేయొచ్చా అని. ఈ ఇద్దరు తల్లులు వేరుగా మరి రోహిణి కడుపున పుట్టాడు ఆయన, ఈయన ఏమో దేవకి కడుపున పుట్టాడు, అందుకని తల్లులు వేరయ్యారు కనుక ఏక ముహూర్తంలో చేయొచ్చు కనుక చేసేశారట, ఉపనయనం చేశారు. ఉపనయనం అయ్యాక ఇంక ఈయన ఎడ్యుకేషన్కి బయలుదేరాడు, రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి, డొనేషన్లు కట్టక్కర్లేకుండా. బయలుదేరే ముందు నందుణ్ణి పిలిచాడు, మహాత్మా నంద నువ్వు చూస్తూనే ఉన్నావు, మేము దేవకీ వసుదేవుల పుత్రులం తప్ప నీ పుత్రులం కాము, అయినా నువ్వు అమ్మ మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచారు, అసలు నీలాంటి తల్లిదండ్రులు ఉంటారటయ్యా, తండ్రింగానము తల్లిగానము యశోదాదేవియున్ నీవు మా తండ్రిన్ తల్లియునంతు నిల్చదము, సద్ధర్మంబులం తొల్లి ఏ తండ్రుల్ బిడ్డలన్నిట్లు పిలిచిరి, భవత్సౌజన్య భావంబున తండ్రి ఎంతటి వారమైతిమి గదా తత్తద్వయోలీలలో. పుట్టాక తండ్రిని చూశామా, మా అమ్మని చూశామా? యశోదాదేవి మా తల్లి అనుకున్నాం, నందా నీవే మా తండ్రి అనుకున్నాం. మీరు కూడా ఎంతో ప్రేమగా పెంచారు. ఏ తల్లి ఏ తండ్రి ఇంత ప్రేమగా తమ బిడ్డల్ని పెంచారు? అల్లరి చేసినా ఒక్కనాడు కొట్టారా? తిట్టలేదు. మా అమ్మ కూడా కొట్టాలనుకున్నప్పుడు రోటికి కట్టింది కనుక మమ్మల్ని కొట్టలేదు, ప్రేమగా చూశారు. మేం కూడా మీ అనుగ్రహం వల్ల ఏ వయస్సులో ఏ లీలలు చేయాలో లీలలు చేశాం. పాకితే పాకుండలు పంచిపెట్టారా, అడుగులేస్తే అరిసెలు పంచిపెట్టారు, వారలా పడితే బొబ్బట్లు పంచిపెట్టారు. ఇలా ఎన్నో లీలలతో మమ్మల్ని పెంచారు. మీ అనుగ్రహం వల్ల ఇంత వాళ్ళమయ్యాం. ఇక్కడ వాళ్ళకి మేలు చేసి ఏదో ఒకనాడు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. నేను రాలేదని బాధపడకుండా నువ్వు వెళ్ళు, అమ్మని ఓదార్చు, మా అమ్మకి ఎప్పుడొకప్పుడు దర్శనం వస్తుందని చెప్పు అని ఓదార్చి పంపించేశాడు. ఆ తదనంతరం ఇప్పుడు ఆయన చదువుకోవడానికి బయలుదేరాడనమాట. మళ్ళీ అంటే నిగమకల్పతరోహగళితం ఫలం. వేదం ఒక కల్పవృక్షం. ఈ కల్పవృక్షమునకు కాసి తనంతట తాను కింద పడిన పండిట అది. గళితం అంటే రాలిపోయినది అని అర్థం అన్నమాట. పండెప్పుడు రాలుతుంది? బాగా ముగ్గితే రాలుతుంది. చెట్టు మీదే ముగ్గిపోతే గాలేస్తే చాలు టక్కన కింద పడిపోతుంది. మిగల ముగ్గిన పండు అన్నమాట. అసలే కల్పవృక్ష ఫలం చాలా రుచిగా ఉంటుందన్నారు. కల్పవృక్ష ఫలాఢ్యోపి దేవైరేవోపముచ్యతే అని నారద పురాణంలో చెప్పారు. కల్పవృక్షానికి పళ్ళు కాస్తాయి, ఆ పళ్ళు కేవలం దేవతలే తింటారు, అది అంత పవిత్ర ఫలం. వేప చెట్టుకు కాస్తాయి పళ్ళు, పిచుమంద ఫలాఢ్యోపి కాకైరేవోపముచ్యతే, వేప చెట్టు పళ్ళు కాకులు తింటాయి. ఈ కాకులు తినే పండు కాదు నాయన, చిలుకలు తినే పండు, దేవతలు తినే పండు ఈ కల్పవృక్షం ఫలం అంటే. ఇది పోయి నిజమైన కల్పవృక్షం అంటే మామూలు కల్పవృక్షం కాదు, వేదమనే కల్పవృక్షమునకు కాసిన ఫలం, వేదసారం అనర్థం. ఇది కూడా తనంత తాను ముగ్గి కింద పడిపోయిన పండు. పండుని బలాత్కారంగా కోసేసి గదిలో పెట్టి కావు వేసి గందరగోళం పెట్టి ముగ్గ పెట్టి అమ్మిన పళ్ళు రుచి ఉండవు. టెంక పుల్లగా ఉండి ఇంకో తోట అసహ్యంగా ఉంటాయి. పండు ఎప్పుడు తనంత తాను చెట్టుకు పండితేనే రుచి ఎక్కువ. ఇది అటువంటి పండు, ఫలసారం అన్నమాట. పైగా సుఖముఖాత అమృతద్రవ సంయుతం అన్నారు. చిలుక కొట్టిన పండుట, ఎప్పుడు పళ్ళల్లో చిలుక కొడితే ఆ పండుకు బాగా రుచి ఎక్కువ. ఆ పండు పవిత్రం కూడాను. మిగతా పళ్ళు ఎంగిరి పళ్ళు అంటాం, ఏ కాయకో ముట్టుకుంటే అసహ్యం, అది తినకూడదు. అది ఎక్కడ ముక్కు ఎట్టిందో తెలియదు కనుక. కానీ చిలుక అలా కాదు, దాని ముక్కు చాలా పవిత్రమైనది. అది ఏ పండునైనా ముట్టుకుంటే ఆ పండు తింటే ఆరోగ్యము ఆనందము రుచి కూడా ఉంటాయి. ఈ పండు కూడా, ఈ భాగవతం అనేది కల్పవృక్షమునకు కాసి కింద పడిన పండు, చిలుక ముట్టుకుంది. ఇక్కడ చిలుక అంటే సుఖుడు అనమాట. సుఖయోగీంద్రుడు దీన్ని చెప్పాడు. అమృతద్రవ సంయుతం అండంలో ఉంది గొప్పతనం. పండు పండు కింద అప్పగిస్తే దాన్ని తినాలంటే కొంచెం కష్టం. తొక్క పేకాలి, టెంక పట్టాలి, నొక్కాలి. ఈలోపు ఎక్కడన్నా రవ్వంత పులుపు ఉంటే చికాకు. టెంక నాకేవాడికి పళ్ళు ఒక్కోసారి పులిసిపోతాయి. ఇది ఎలా కదట, రసమే కారిపోయింది కేవలం. అంటే తొక్క లేదు, టెంక లేదు, ఏమీ లేదు, కేవలం గుజ్జు. గుజ్జు అలా చేతిలో పడితే లటుక్కుని తాగాడు ఎంత తేలిక. సుఖుడు మనకి గుజ్జు సారం అందజేశాడనమాట. అందుకే భాగవతం వినడానికి ఎక్కువ కష్టపడక్కర్లా. ఎంత కష్టమో అంత సుఖం, ఎంత సుఖమో అంత కష్టం. అది పండు పండే కానీ ఆయన తేలిగ్గా ఇచ్చాడు. ఎవరైనా దీంట్లో ఉన్న అంతరార్థం, అసలైన అంతరార్థం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తాను చదువుకోవడం కష్టం, భాగవతం ఎన్నాళ్ళు చదివిన అర్థం కాదు. అదే సుఖుడు లాంటి వాడు చెబితే తిన వినడం తేలిక. అందుకే వినడం అంత సుఖం లేదన్నారు. వినడానికి ఏముంది, హాయిగా అలా కూర్చోవచ్చు, ఆ ఇడ్లీ తిని ఎప్పుడు నిద్రొస్తే అప్పుడు మధ్యలో కురికేయచ్చు, హఠాత్తు ఉలిక్కిపోయి వినొచ్చు. అదే చెప్పాలంటే వీడు ఎంత కష్టపడి చదవాలి, దాని సారం అర్థం చెప్పాలి, అవతల వాడికి తేలిగ్గా అర్థం అయ్యేలా చెప్పాలి, మళ్ళీ అర్థం కాకపోతే వాడికి విసుగు, వీడు ఎప్పుడు వదులుతాడు రా బాబు అనిపిస్తుంది. కానీ సుఖుడు దీనిని మనకి అమృతద్రవ సంయుతం, అమృత రసాన్ని చక్కగా గుజ్జుని అందజేశాడనమాట. అటువంటి ఈ భాగవతం అనే ఫలరసాన్ని ఓ రసికులారా, వినడంలో ఆరితేరిన వాళ్ళలారా, మీరు చక్కగా వినండి, ఆస్వాదించండి అని ప్రత్యేకంగా ప్రారంభంలోనే కోరాడు వేదవ్యాసుల వారు. అంత మధుర ఫలం ఇది. ఇందులో ఏ ప్రదేశం ముట్టుకున్నా ఆ ప్రదేశం, ఏ కథ ముట్టుకుంటే ఆ కథ అంత రుచి అనమాట. సాధారణంగా పురాణాల్లో కొన్ని కథలైనా బోరు కొట్టించే ఉంటాయంటారు, కానీ భాగవతం అలా కాదు. ఏ కథ ఎక్కడ ముట్టుకున్నా రుచి. అందులో శ్రీకృష్ణుడి యొక్క లీలలు మరింత విచిత్రం.
ఆయన ఇంతకాలం పెంచినటువంటి నందుణ్ణి, నువ్వే దిక్కనుకున్నటువంటి యశోదని ఎలా విడిచిపెట్టాడు అంటే, భగవంతుడు అంతరార్థం చెప్పాడు, బంధం లేదు ఆయనకి. తల్లి తండ్రి కొడుకు బిడ్డ మనవడు గృహం ఇవేమీ లేని అతీతుడు ఆయన. ఎందుకనంటే అన్నీ ఆయనే గనక, అన్నీ ఆయనే అయినప్పుడు ప్రత్యేకంగా ఇది నాది అనే భావం ఎందుకు ఉంటుంది? ఈ విశ్వమే ఆయనది. అందుకే విష్ణువుకి విశ్వం అనే నామం ఉన్నది. విశ్వం విష్ణుర్ వషట్కారః, ఆయన నామాల్లో ప్రారంభమే విశ్వం. ఈ విశ్వం ఆయన స్వరూపం. అందుకే ప్రారంభంలో భాగవతంలో ప్రథమ స్కంధంలో విశ్వంబు విష్ణువు, విష్ణువు కంటెను వేరొండు లేదేమి విశ్వమందు అన్నారు. ఈ విశ్వమే విష్ణువు. విష్ణువు కంటే విష్ణువులో వేరే ప్రపంచంలో ఇంకేదీ లేదు. కాబట్టి ప్రపంచంలో అణువణువు విశ్వమే. అసలు విష్ణు శబ్దమునకు అర్థమే వ్యాపకశీలత్వాత్ విష్ణు, అంతటా వ్యాపించి ఉంటాడు కనుక విష్ణువు. అంతటా ఆయనే ఉన్నప్పుడు ఆయన కంటే వేరే వస్తువు ఎక్కడున్నది విశ్వంలో? అటువంటి వాడికి నందుడైనా ఒకటే, యశోదైనా ఒకటే, దేవకైనా ఒకటే, ఇంకో వసుదేవుడైనా ఒకటే, రుక్మిణైనా ఒకటే, ఆయనకి ఎవరితో బంధము లేదు, బంధం లేకుండానూ లేదు. అటువంటి వాడు నందుడిని పంపేశాడు, ఉపనయనం చేయించుకున్నాడు. గర్గాది భూసురోత్తమ వర్గముతో ఉపనయనం చేయించుకున్నాడు. ద్విజరాజ గురుడు ఆయన. ఇప్పుడు కొత్తగా ద్విజరాజత్వం యజ్ఞోపేతం వేయించుకున్నట్ట. గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవత ఆయన. ఆయన ఇప్పుడు మంత్రోపదేశం పొందేట కొత్తగా, బ్రహ్మోపదేశం పొందేట. ఇక విద్యాభ్యాసానికి బయలుదేరాలనుకున్నట్ట. భూమి మీద పుట్టాక ఎవడైనా గురువుని ఆశ్రయించకుండా, గురువు ఉపదేశం లేకుండా, మంత్రోపదేశం లేకుండా తరించడం, ఇది లోకానికి చెప్పాలి, అది ఆయన ఉద్దేశ్యం. అందుకనే అప్పటికప్పుడు బయలుదేరాడు అన్నగారితో పాటు తల్లిదండ్రులకు నమస్కరించి, నేను విద్యాభ్యాసానికి బయలుదేరతానన్నాడు. వసుదేవుడు ఏం చేశాడు? శ్రీకృష్ణుడు పుట్టి పుట్టగానే ఆయన ఒక సంకల్పం చేశాడు, మనం అది మర్చిపోకూడదు. స్నానము చేయగరామిని ఆనందరసాబ్ధి మగ్నుడై విప్రులకు దేనువులన్ పదివేలను మానసమున ధారవోసె మరియిత్తుటకు. శ్రీకృష్ణుడు అలా పుట్టాడు. వసుదేవుడు ఆ పుట్టిన కుర్రాన్ని చూచాడు, విశ్వరూపంతో ఉన్నవాణ్ణి. కుర్రాడు పుట్టగానే తనకు కొడుకుకో కూతురో పుట్టారని తెలియగానే బట్టలతో స్నానం చెయ్యాలి. మనుస్మృతిలో స్మృతులలో చెప్పారు ఏమని, మన వంశంలో మన ఇంటి పేరిటి వాళ్ళల్లో కానీ మనకి కానీ ఎవరికైనా సంతానం కలిగితే సచైల స్నానం కుర్యాత్, కట్టుబట్టలతో స్నానం చెయ్యవలెను. అంటే అంబరీష్ గారికి కొడుకు పుడితే దుర్గామల్లేశ్వరరావు గారు స్నానం చేయవలసిందే, దుర్గామల్లేశ్వరరావు గారికి పిల్లలు పుడితే అక్కడ, అలాగే వాడింటో రేపొద్దున మనవలు పుడితే ఇక ఇంటి పేరిటి వాళ్ళు కనుక వెంటనే వార్త వినగానే కట్టుగొట్టలతో స్నానం చేయాలట. కట్టుగొట్టల్లో స్నానం చేసేటప్పుడు మళ్ళీ మనకు అనుమానం, జేబులో వెయ్యి నోటు ఉంది కదా అంటే వెయ్యి నోటు తీసేసి స్నానం చేయి, అది కూడా తడపక్కర్లేదు, పద్మాగర్ గారి చేతిలో పెట్టి ఏమి ఇబ్బంది లేదు. స్నానం చేసేటప్పుడు ఆ బట్టలతో చేయటమే ముఖ్యం, ఆ లోపల ఏమున్నవనేది తీసి పక్కన పెట్టాలి, ఇది నియమం. అలాగే ఇది శుభవార్త, శుభవార్త కదా, అశుభవార్త విన్నా అంతే తప్పదన్నారు. ఇంటి పేరిటి వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోతే అప్పుడు కూడా సచైల స్నానం కురియాదు, కట్టుబట్టలతో స్నానం చేయవలను. ఇప్పుడు ఈయనకి స్నానం చేయడానికి జైల్లో ఉన్నాడు, కొడుకు పుట్టాడు, ఎలా స్నానం చేయటం? అందుకని ఆనందరసాబ్ధి మగ్నుడై, కొడుకు పుట్టాడని ఆనందం వచ్చేసింది, ఆ ఆనంద రసమే సముద్రం, అందులో స్నానం చేశాడు, ఆనందంలో స్నానం చేశాడు, మునిగిపోయాడు. స్నానం అయిపోయింది అక్కడికి. ఎప్పుడైనా మన వంశ అభివృద్ధి కోసం పిల్లలు పుడితే ఆ పిల్లలు పుట్టగానే దానం చేసి తీరాలి అన్నారు. ఏం చేయాలి? దానం, ఏదో ఒకటి బతిమాలైనా దానం చేయాలట. అందుకే పిల్లలు పుట్టగానే పూర్వం చేసేవారు, ఏమంటారు, కుల పురోహితులు రండి, పండితులు రండి అని అందరినీ పిలిచి తోచింది దానం ఇచ్చి పంపేవారు. పాపం ఇప్పుడు ఈయన ఎక్కడున్నారు? చెరసాల్లో ఉన్నాడు. ఏమున్నాయి ఆయన దగ్గర? చేతులకి సంకెళ్ళు, కాళ్ళకి సంకెళ్ళు తప్ప ఇవ్వడానికి ఒక్క ఈ గొలుసులు లేవు, ఈ చైన్స్ లేవు, ఈ చైన్సే తప్ప. అందుకని దానం చేసే అవకాశం లేదు కదా అని ఆపలేదు ఆయన. ధేనువులన్ పదివేలను మానసమున ధారవోసి మరియుచ్చుటకు, నేను చెరసాలలో నుంచి బయటకు వచ్చాక 10,000 ఆవులు దానం చేస్తాను బ్రాహ్మణోత్తములకి అని దానం చేశాడు మనస్సులో. ఇప్పుడు కృష్ణుడికి ఉపనయనం చేసిన సందర్భంలో ఆ పాతది గుర్తొచ్చింది. కొంతమంది అంటా తర్వాత మర్చిపోతారు దాన్ని, ఈయన అలా మర్చిపోలా. వెంటనే ఏం చేశాడు? ఎప్పుడో ఇచ్చిన మాట ఇన్నాళ్ళకి గుర్తుపెట్టుకుని 8 ఏళ్ల క్రితం ఆయన ఇచ్చాడు మాట,
ఎనిమిదేళ్లలో చక్రవడ్డీలకి వడ్డీలు పెరిగాయట. అందుకే లక్ష గోవులు దానం చేశాట, 10,000 ఇస్తానన్న ఆయన. ఇది ఆదర్శం అయ్యా, ఎప్పుడో 1,000 రూపాయలు ఇస్తానంటే 8 ఏళ్ళు కూడా పోయాక 1,000 రూపాయలు అనకూడదు మరి దానికి. శుభ్రంగా ఆయన 100,000 గోవులు, అవి కూడా ఎటువంటి గోవులు దానం చేసేట, ఒకే దూడ ఉండాలి. 50 ఈతలు ఈన తర్వాత ముసలి అయిపోయి రా ఉన్న ఆవుని ఇస్తే వాడిన దాని ఉపయోగం ఎలా, అది పాలు ఇవ్వదు తిండిదండగా. అందుకని ఒక్క దూడని ఈని బలంగా ఉండి మంచి పొదుగు కలిగి పొడవకుండా సాధువుగా ఉండి ఇచ్చిన వెంటనే మళ్ళీ వెనక్కి తిరిగి రాకుండా ఉండే ఆవుని దానం చేసేట. వెనకటికి ఒక ఆయన విజయవాడలో గోవులు అమ్మడానికి వ్యాపారం పెట్టాడు. మంచి బలంగా ఉంది ఒక ఆవు, ఈ ఆవుని 100 రూపాయలకు అమ్ముతానన్నట్ట. అది 5,000 అయినా కొంటారంత, జనాలు ఆశ్చర్యపోయారు. ఇదేంటో 100 రూపాయలకు అమ్ముతున్నాడు ఏమిటని. ఇంతలో పాపం వరంగల్ నుంచి ఒక ఆయన వచ్చాట. అయ్యా ఈ ఆవుని 5,000 చేసి ఆవుని 100కు అమ్ముతానంట, నాకు అమ్మేయండి అన్నట్ట. మీది ఎవరు అన్నాడు. మాది వరంగల్, అయితే నీకు అమ్మనన్నట్టు. పోనీ 100 కాకపోతే 1,000 ఇస్తానండి అన్నట్టు. నేను అమ్మనండి అన్నాడు. 5,000 ఇచ్చి కొనుక్కుంటారే బాగుందన్నట్టు. నేను అమ్మనయ్యా అన్నాడు ఈయన మళ్ళీ. ఏమిటన్నట్ట, ఏం లేదు, ఆవుని ఇప్పటికి 2,000 సార్లు అమ్మా, విజయవాడ వాళ్ళకి అమ్మాననుకో, 100 రూపాయలు పుచ్చిన వాడు కొనుక్కెళ్ళిన మర్నాడే మా ఇంటికి వస్తుంది, మళ్ళీ ఇంకోటికి అమ్ముకోవచ్చు. ఇలా ఎప్పటికప్పుడు నిత్యం అమ్ముకోవడం, మళ్ళీ డబ్బు సంపాదించుకోవడం నా దగ్గరికి రావడం జరుగుతుంది. ఈ ఆవుని ఎవరికి అమ్మినా మా దగ్గరికి వస్తుంది ఊళ్ళో ఉన్నంత వరకు. నీకు వరంగల్ వాడికి అమ్మితే మళ్ళీ రాదు, నాకంతా దండక్కదా అన్నాక. అంచేత ఆ రకమైన ఆవులు ఇవ్వకూడదు దానం. దానం ఇవ్వగానే ఏ పద్మాగర్ గారి చేతిలోనో పెట్టగానే మర్నాడు తిరిగి వచ్చేస్తే ఇంకేం దానం అది. అందుకని ఏ యజమాని దగ్గరికి వెడితే ఆ యజమాని దగ్గర శాశ్వతంగా ఉండిపోయే ఆవుని, అటువంటి మంచి ఆవుల్ని 100,000 ఆవుల్ని దానం చేశాడు ఆయన. తదనంతరం పిల్లలిద్దరిని బయలుదేరండి చదువుకు అన్నట్ల. ఎక్కడ చదువుకోవాలి, ఎప్పుడైనా మామూలు రెసిడెన్షియల్ స్కూల్లో చదివేవాడు కూడా 1-2 సార్లు అది బాగుందా ఇది బాగుందా విజయవాడ బాగుందా ఏలూరు బాగుందా మైసూరు బాగుందా హైదరాబాద్ బాగుందా అని ఎంక్వైరీ చేసుకుంటాం. తీరా వెళ్ళాక ఎవడ అదృష్టం వాడిది, ఎవడ యోగం వాడిది. కృష్ణుడంతటి వాడు విద్యాభ్యాసానికి పెడుతున్నాడంటే మాటల. ఆనాడు కాశీక్షేత్రం అక్కడికి వెళ్ళి చదువుకుంటే కాచి వడపోసిన చదువు అది. మహాపండితులు, వ్యాకరణ పండితులు, షడంగాలు నేర్పేవాళ్ళు, ధనుర్వేదం నేర్పేవాళ్ళు, అన్నీ నేర్పేవాళ్ళు ఉన్నారు. అందుకని బలరామకృష్ణులు తండ్రికి నచ్చ చెప్పి కాశీకి వెళ్ళారు. అక్కడ వెతగారట మంచి గురువు ఎక్కడ దొరుకుతాడానని. మంచి గురువుల్లో ఎటువంటి గురువు దొరికారు ఆయనకి, ఒకప్పుడు అవంతిపురంలో ఉండేవాడు, తదనంతరం ఉద్యోగం కోసం కాశీ చేరాడు. ఆయన పేరు సాందీపని. అవంతిపురం అంటే ఇప్పుడు మనకి మధ్యప్రదేశ్లో ఉజ్జయిని అంటున్నామే అదన్నమాట. అక్కడ నుంచి పొట్టపోషణ కోసం ఆయన కష్టపడి కాశీ వెళ్ళి అక్కడ పెట్టుకున్నాడు రెసిడెన్షియల్ స్కూల్. అప్పట్లో ఆయన సాందీపని రెసిడెన్షియల్ స్కూల్ అక్కడ ఒకసారి చేరితే వాడి సమస్తం ఆయన చూసుకునేవాట, భోజనం పెట్టి చదువు చెప్పేవాట. అప్పట్లో గురు శిష్య సంబంధం చాలా గొప్పది. గురువుగారు శిష్యుడిని ఇదేమని అడిగేవాడు కాదు, శిష్యుడు చదువుకుని వెళ్ళేటప్పుడు తన సర్వం ఇచ్చి వెళ్ళేవాడు. గురువులు గొప్పవాళ్ళు, శిష్యులు గొప్పవాళ్ళు. భయంకరంగా డొనేషన్లు వసూలు చేసి బాగా తెలివైన వాళ్ళని మాత్రమే చేర్చుకుని మాకు ర్యాంకులు వచ్చాయని చెప్పుకునేవారు కాదు అప్పట్లో వాళ్ళు. ఎందుకు పనికిరాని వాడిని కూడా ఏదో ఒక విద్యలో ఆరితేరేలా చేసేవారట మహాత్ములు. ఆ గురువులు ఆ శిష్యులు ఆ బంధమే వేరు. ఈ సాందీపని అంతటి గొప్ప గురువు, ఆయన గురించి విని వీళ్ళు నమస్కారం చేశారు. మహాత్మా, మేము యాదవ వంశస్థులం, చంద్రవంశంలో పుట్టిన సుక్షత్రియులం, యయాతి మహారాజు గారి వంశం, విద్యాభ్యాసం కోసం నీ దగ్గరకు వచ్చాం అంటే ఆయన యగాదిగా చూశాట. సాందీపనికి ఒక నియమం ఉన్నది, ఎవరైనా విద్య కోసం వస్తే వెంటనే జాయిన్ చేసుకోడు ఆయన. మా ఇంట్లో ఒక ఏడాది పాటు తిరుగుతూ ఉండండి, తింటూ ఉండండి, ఈ ఏడాదిలో మీ ప్రవర్తనను బట్టి మీకు విద్య అనేవాట. ఎందుకని, వీళ్ళు దేనికి పనికొస్తారో పరిశీలించాలి. ఒక్కొక్కడికి వడ్రంగం అంటే ఇష్టం, ఒక్కొక్కడికి నేత పని అంటే ఇష్టం, ఒక్కొక్కడికి డబ్బులు వాయించడం ఇష్టం, ఒక్కొక్కడు కూర్చొని డుబ్బు 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 డుబ్బుగా వాయిస్తూ ఉంటాడు, వాటికి పుట్టుకతో వాటికి అలా వచ్చేసింది వాటి డబ్బులు వాయించడం. ఇలా ఎవరెవరికి ఏది ఇష్టమో ఆ విద్య నేర్పేవాట పాపం మహాత్ముడు సాందీపని. సంవత్సరం పరిశీలించాలి. ఒక్కొక్కడికి వ్యాకరణం ఇష్టం, ఇలా వారి వారి నియమాలను బట్టి, వారి వారి ఆసక్తిని బట్టి. కానీ ఈ కుర్రాళ్ళిద్దరిని చూడగానే పరీక్ష లేదు, ఇంకోటి లేదు, ఆన్ ది స్పాట్ అడ్మిషన్, స్పాట్ అడ్మిషన్ అంటారే ఇచ్చేసట, నో డొనేషన్స్, వచ్చేయండి జాయిన్ అయిపోండి అన్నాడు. ఆ ముఖాలు చూస్తే, ఆ వర్చస్సు చూస్తే అంత అభిమానం కలిగింది ఆయన. వాళ్ళు కూడా ఎందుకు చేరారు గురువు దగ్గర అది కూడా తెలియాలి. ఉర్విన్ మానవులెవ్వరైనా గురువాక్యోద్యుక్తులై కాని తత్పూర్వారంభము చేయబోలదనుచున్ బోధించు చందమున సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై ఉండియు గుర్వంగీకరణంబు చేయదనిరా గోవిందుడు. రాముడు భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి అయినా సరే గురువు దగ్గరికి వెళ్ళాలి, గురు పాదాల మీద తలపెట్టి నమస్కరించాలి, ఆయన దగ్గర మంత్రోపదేశం పొందాలి, తదనంతరం అనుష్ఠానానంతరం విద్య నేర్చుకోవాలి. గురువు దగ్గర నేర్చుకోని విద్య ఎప్పటికీ శోభించదు. గురువు దగ్గర చదువుకోని వాడు సంపూర్ణ పండితుడు కాడు అని లోకానికి చెప్పడం కోసం ఈ ఇద్దరు సర్వజ్ఞులు సంపూర్ణులు జగద్గురువులయ్యుండి కూడా సాందీపుని దగ్గరికి వెళ్ళారట. అది రహస్యం. అక్కడ లోకంలో గురువు అంటే నిజానికి కృష్ణుడే. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఆయన జగద్గురు, సమస్త లోకాలకి గురు, అందుకని కృష్ణం వందే జగద్గురు అన్నారు. జగద్గురువైన శ్రీకృష్ణుని గురించి నమస్కరిస్తున్నాను. లోకాలకి గురు శబ్దానికి తండ్రి అని కూడా అర్థం. ఆయనే తండ్రి, ఆయనే గురువు, ఆయనే సమస్తం. ఇంతటి వాడు బలరాముడు అటువంటి వాడే. సర్వజ్ఞులు జగద్గురువులు సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండి కూడా లోకమునకు ఒక శిక్షణ ఇవ్వడం కోసం గురు సేవ చేసి తీరాలి లేకపోతే తరింతరం చెప్పడం కోసం బలరామకృష్ణులు సాందీపని పాదాలు ఆశ్రయించారట. రేపు పొద్దున ఏమంటారు, లేకపోతే ఆ బలరామకృష్ణులు ఎవరి దగ్గర చదువుకున్నారులే, మనం కూడా చదువుకోక్కర్లేదు, గురువు లేడు, దేవుడు లేడు, దయ్యము లేడు అంటారు. అందుకని ఆదర్శప్రాయులైన మహాత్ములు కనుక వాళ్ళు కావాలని గురువును ఆశ్రయించారు. గుశబ్దస్తంధకార సత్ ఋశబ్దస్తన్నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే అని. గు అంటే చీకటి, రు అంటే తొలగించుట, గురుహు అంటే చీకటిని తొలగించుట. ఎటువంటి చీకటి? చీకటి తొలగించడానికి ఇలాంటి దీపాలు వేసుకోవచ్చు, లేకపోతే సూర్యుడు ఉన్నాడుగా. అంటే మామూలు చీకటి కాదు నాయన, ప్రతి జీవిలో అజ్ఞానం అనేటటువంటి ఒకనొక చీకటి ఉన్నది. అజ్ఞానం అనే అంధకారాన్ని పటాపంచలు చేసి విజ్ఞానం అనేటటువంటి వెలుతురునిచ్చేవాడు గురువు. అందుకని అంధకార నిరోధిత్వాత్ గురుహు ఇది అభిధీయతే అన్నారు. అంధకారమును నిరోధించే కారణం చేత ఆయన ఏమన్నారు, గురువు అన్నారు. అటువంటి గురువుని సాందీపనని ఆశ్రయించారు వాళ్ళు. ఎన్నాళ్ళు చదువుకున్నారు, ఏళ్ల తరబడి విద్యాభ్యాసం చేయలేదు బలరామకృష్ణులు, కేవలం 64 రోజులు మాత్రమే. అదిగో అక్కడ పరిచయమే కుచేలుడు కూడా. కుచేలుడు దాదాపు 20 సంవత్సరాలు సాందీపని దగ్గర చదువుకున్నాడని గర్గ సంహిత చెబుతోంది మనకి. 20 ఏళ్లలో బలరామకృష్ణులకి కుచేలుడికి ఉన్న స్నేహం ఎంతనమాట, 64 రోజులు మాత్రమే. వేదశ్రేణియు అంగకంబులు ధనుర్వేదంబు. శ్రీకృష్ణుడు సాందీపని దగ్గర ఏమేమి నేర్చుకున్నాడు? ముందు వేదాలు నేర్చుకున్నాడు, చతుర్వేదాలు నేర్చుకున్నాడు. అందులో షడంగాలు శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, నిరుక్తం, ఛందస్సు, 6 శాస్త్రాలు షడంగాలు నేర్చుకున్నాడు ఆయన. తర్వాత ఏం చేశాడు, ధనుర్వేదంబు. పూర్వం గురువుగారు ధనుర్విద్య కూడా నేర్పేవారు. ధనుస్సు కూడా అదొక వేదం అన్నారు. వేదం తర్వాత వేదం లాంటిది. అందుకే ధనుర్వేదం నేర్చుకున్నవాడు కూడా మహాత్ముడి కింద లెక్క. భీష్ముడు లాంటి వాడిని ఎందుకని పదే పదే మహాత్ములు అన్నారు అంటే, వేదంతో సమానంగా ధనుర్వేదం, ధనుర్వేదంతో సమానంగా వేదం, రెండూ నేర్చుకున్నవాళ్ళు వాళ్ళు. అదిగో అది నేర్పారట గురువులు. పూర్వం ఈ విద్య ఆ విద్య కూడా, బుద్ధి బలం, శరీర బలం, బుద్ధి బలం రెండూ ఇచ్చేవారు వాళ్ళు. అంతేకాని కేవలం చదువు చెప్పి అనారోగ్యంతో కూర్చుంటే, నీరసంతో కూర్చుంటే లాభంలా. ద్రోణాచార్యుడిని తీసుకోండి, పరశురాముడిని తీసుకోండి, భృగువుని తీసుకోండి, శుక్రాచార్యుని తీసుకోండి, ఎవరిని తీసుకోండి, ఆ రోజుల్లో అన్ని విద్యలలో మల్లయుద్ధం నేర్పేవారట వాళ్ళు, కత్తి యుద్ధం నేర్పేవారట, వేదాలు నేర్పేవారట, కళలు నేర్పేవారట. చతుష్షష్టి కళలు వచ్చిన మహానుభావులు అప్పట్లో గురువులండి. అటువంటి మహానుభావుడు ఆయన. ధనుర్వేదం నేర్పాడు, తర్కంబు తర్కశాస్త్రం నేర్పేట. ఆపై ఇంకేం చేశాడు, ఆదర్శంగా ఉండే కళలన్నీ నేర్పాడు, న్యాయశాస్త్రం నేర్పాడు. ఇవన్నీ 64 రోజులే కేవలం. 64 విద్యలు అరువది నాలుగు దినం బులంతన వారల్ నెరవాదులైన కథమున నెరి ఒక్కొక్క నాటి వినికి నేర్చిరిలేశ. 64 విద్యలు 64 రోజులలో, రోజునకొక్కొక్క విద్య. ఇక్కడ చూడండి వెళ్ళేది కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విద్య గురువుగారు చదువుకుంటూ పోతూ ఉంటే వీళ్ళు విని అప్పచెప్పేవారట. గురువుగారండి ఒకసారి చెప్తే అర్థం కాలేదండి, ప్లీజ్ రిపీట్ అనేవారు కాదట. శ్రద్ధతో వింటే రిపిటేషన్ అక్కర్లే. అంతేగాని ఓసారి ఇక్కడ వినడం, మళ్ళీ లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్లో మంచినీళ్ళు తాగడం, మళ్ళీ వచ్చి కూర్చోవడం అంటే అప్పుడు ఏం అర్థం అవుతుంది చెప్పేవాడికి వినేవాడికి కూడా. అంటే శ్రద్ధాశక్తులతో వింటే ఒకసారి వింటే విన్నదన్నట్టుగా బుర్రగ పట్టేస్తుంది. అందుకని అత్యంత శ్రద్ధతో విన్నారు, విన్నది అప్పచెప్పారు, అది కూడా చెప్పారు, మళ్ళీ అప్పచెప్పకుండా మళ్ళీ గురువుగా నడకుండా నెరి ఒక్కొక్క నాటి వినికి నేర్చిరి. రోజు ఒక్కొక్క విద్య ఆయన చెబుతూ ఉంటే వినడం అప్పచెప్పడమే, వినడం ద్వారా తిరిగి అప్పచెప్పడం అంటే ఎంత కష్టం. అది గురువుగారు చెప్పిన తర్వాత ఇంటికెళ్ళి వాడు పుస్తకాలు చూడాలి, వల్లె వెయ్యాలి, డింగు డింగు అని 100 సార్లు చదివితే రాదు. ఈలోపు ఈ 100 సార్లు చదివిన తర్వాత మళ్ళీ 101వ సారి వేదిక మీదకి రాగానే ఇందాక ఏం చెప్పారండి పద్మాకర్ గారు అని మళ్ళీ మర్చిపోతాం. ఆ మహాత్ములు జగద్గురువులు కనుక, జగదేక గురువులు కనుక ఒక్కొక్క రోజు ఒక్కొక్క శాస్త్రం ఆయన చెబుతూ ఉంటే విని అప్పచెప్పేశారు. ఇలా 64 విద్యలు 64 రోజులలో నేర్చుకున్నారన్నారు. అందుకే ఈ పద్యం 1-2 సార్లు గుర్తుపెట్టుకోవాలి మనం. 64 విద్యలు 64 దినంబులంతన వారల్ నెరవాదులైన కథమున నెరి ఒక్కొక్క నాటి వినికి నేర్చిరిలేశ. 64 విద్యలు 64 రోజులు అలా విని నేర్చుకున్నారు అప్పచెప్పేశారు. అసలు వాళ్ళకి గురువులు ఎవరు? గురువులకు నెల్ల గురులై గురులు గుభావములు లేక కొమరారు జగద్గురులు. సమస్త గురువులు గురువులకు గురువులు, గురులు గుభావములు లేక కొమరారు జగద్గురులు. ఎక్కువ తక్కువలు లేవు, గొప్ప చిన్న అనే భేదం లేదు, అందరూ ఒకటే. వాళ్ళకి అంత నిష్పక్షపాతంగా ఉండడం ఈ కృష్ణుడికి తప్ప ఇంకెవరి వల్ల కాదండ. అంతటి మహాత్ములు వాళ్ళు బలరామకృష్ణులు, పైగా జగద్గురులు. త్రిలోక హితార్థము గురు శిష్య న్యాయలీల కొలిచిరి వేడకన్. 3 లోకాలకి హితం చేకూర్చడానికి, లోకంలో ఉన్న ప్రజలకి అసలు గురువుని ఎలా కొలవాలో ఆ విషయం తెలియజేయడం కోసం జగద్గురువులైన వాళ్ళు కాంతకాలం సేపు అక్కడ ఉండి గురు శిష్య న్యాయలీల కొలిచారట. గురువు అంటే ఇలా ఉండాలి, శిష్యుడు అంటే ఇలా ఉండాలి, శిష్యులు గురువులు ఇలా సేవించాలి, సేవించే చదువుకోవాలి, ఈ విషయం లోకానికి తెలియాలి. అందుకోసమే వాళ్ళు భక్తి శ్రద్ధలతో గురువుని సేవించారు. 64 రోజులలో 64 విద్యలు ఒక్కొక్క రోజు విని వెంటనే అప్పచెప్పడమా? ఇది ఆశ్చర్యమైన విషయం. సాధారణ మానవుడి వల్ల కాని విషయం ఇది, సందేహం లేదు. ఒక్కొక్క వేదం సాంగోపాంగంగా అర్థంతో పాటు చదువుకోవడానికి 7 తరబడి కృషి చేశాను నేను. ఇన్ని విద్యలు నేర్చుకోవడానికి ఆయనకి ఇంచుమించుగా 25 ఏళ్ళు పట్టిందిట. ఇన్నాళ్ళు పట్టిన ఇన్ని విద్యలు ఈ శిష్యులు మహానుభావులు 64 రోజుల్లో విని అప్పచెప్పారంటే సందేహం లేదు, వీరు మహామహిమోపేతులు, జ్ఞానులు. వెంటనే వీళ్ళని ఏం కోరుకోవాలో ఆయన బాగా ఆలోచనలోకి వచ్చాడు. గొప్ప వ్యక్తులు అసలు మనం కోరుకోవాలంటండి సామాన్యంగా 5,000 ఇవ్వండి 10,000 ఇవ్వండి అని. అంచేత ఈ మహానుభావులు గురువుగారి దగ్గరికి వెళ్ళి విద్య పూర్తయిపోయింది, ఏదన్నా గురుదక్షిణ కోరుకోండి, మీరు ఏది అడిగితే అది ఇస్తామండి అని అడిగితే ఆయన అన్నట్ట, నాయనలారా లోకల్లో చాలామందికి పాఠం చెప్పాను, ఎంతోమంది చదువుకున్నారు, విద్యల్లో ఆరితేరారు, దక్షిణ ఇచ్చారు, ఓ నాకు లెక్క లేదు జమా లేదు, హాయిగా గృహాలు ఇచ్చారు కొందరు, అగ్రహారాలు ఇచ్చారు కొంతమంది. మహామహిమ కలిగిన వ్యక్తులుగా మిమ్మల్ని చూడగానే గుర్తించాను, సాధారణమైన దక్షిణ నాకు వద్దు, నాకు కావలసిందల్లా మీలాంటి మహాత్ముల దగ్గర ఒక చిన్న కోరిక కోరుకుంటున్నా, నాకు తీర్చిపెట్టండి బుల్లి దక్షిణ పైకలా అన్నాడే. అంభోరాశి ప్రభాస తీర్థమున్న మున్నస్మత్తను సంభవుండంభోగాహన చేయుచున్ మునిగి లేడయ్యల్ కృపంభో నిధుల్ శుంభద్వీర్యులు మీరు మీ గురునకుల్ చోద్యంబుగా శిష్యతం గాంభీర్యంబున పుత్ర దక్షిణ ఇడల్ కర్తవ్యమూహిం పరే. ఓ మహావీరులరా, క్రిందటి సంవత్సరం ఇదే రోజులలో నేను ఇదిగో మీ అమ్మగారు గురుపత్ని ఆవిడ మా అబ్బాయితో కలిసి సముద్ర స్నానానికి వెళ్ళాం. ప్రతి సంవత్సరం గ్రహణం వచ్చినప్పుడు ఎక్కడో చోట స్నానానికి వెళ్ళడం అలవాటు. అలాగే ఈ సంవత్సరం కూడా గ్రహణ స్నానం చేయడం కోసమని మేము ప్రభాస క్షేత్రానికి వెళ్ళాం. సౌరాష్ట్రంలో సోమనాథ క్షేత్రం ఉన్నది, అక్కడికి పక్కనే ఉన్నది ప్రభాస. అందులో సముద్ర స్నానం గ్రహణ సమయంలో చేయడం చాలా మంచిది కనుక అక్కడికి వెళ్ళారట ఈ గురువుగారు, సాందీపని, సాందీపని భార్య, ఒక్కే కొడుకు వాళ్ళకి, ఈ ముగ్గురు కలిసి స్నానానికి వెళ్ళారట. గురువుగారు గురుపత్ని స్నానం చేసి జపం చేసుకుంటున్నారు. కుర్రాడు కదా సరదా కోసం నీళ్ళల్లో ఈదడానికి పోయాట. అలా ఈదడానికి వెళ్ళి వెళ్ళగానే అప్పుడు జరిగిందో తమాషా. చెబుతూనే ఉన్నాడు అప్పటికీ ఈయన, ఏమని నాయన ఎక్కువ ఈదకరా, లోపలికి పోకరా బాబు, ప్రమాదం ప్రమాదం అంటూ ఉంటే వినకుండా దూరిపోయాట ఈతకి. కొన్ని కొన్ని చోట్ల స్నానం సముద్రంలో చేయడం చాలా ప్రమాదం. విశాఖపట్నంలో ఆర్కే బీచ్ ఒకటి, అక్కడ బోర్డు ఉంటుంది, ఇఫ్ యూ స్విమ్ యూ విల్ బీ ది నెక్స్ట్ అని. నువ్వు గనక ఈత కొడితే తర్వాత వంతు నీదే, అంతకుముందు చాలామంది వెళ్ళిపోయారు బాబు, అయితే తర్వాత వంతు నీదేరా జాగ్రత్తగా ఉండని చెప్పడం. పేరుపాలెం బీచ్లు ఎన్నిసార్లు అక్కడ బోర్డులు పెట్టినా సరే పిక్నిక్కి వెళ్ళడం, అందులో టెక్నిక్ తెలియక వెళ్ళి మునిగిపోవడం, ఇక మళ్ళీ ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు గొల్లును గోలెత్తడం. అలాగే ఈ ప్రభాస క్షేత్రంలో ఆ రోజుల్లో చాలా భయంకరంగా ఉండేది సముద్రం. కుర్రాడి తండ్రి వద్దని చెబుతూనే ఉన్నాడు, అయినా ఈతకి వెళ్ళాడు, బుడుంగును ములిచే ములిగాడు, పైకి లేచాడు, మళ్ళీ ములిగాడు, మళ్ళీ పైకి లేచాడు, మూడోసారి ములిగాడు, ఇక లేవలేదు. సంవత్సరం క్రితం సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు మునిగి లేకుండా అయిపోయాడు మా ఏకైక పుత్రుడు. మీరు చూస్తే మహాత్ములు మహిమ కలిగిన వారు, ఎంత మహిమ లేకపోతే 64 విద్యలు 64 రోజుల్లో కంఠస్థం చేసి అప్పచెప్పగలుగుతారు. మీరు నాకు దక్షిణిస్తామన్నారే, ధనకనకాదులు అక్కర్లా, నాకు వాహనాలు అక్కర్లేదు, నాకు పొలాలు అక్కర్లా, ఊళ్ళు అక్కర్లా, నాకు కావలసింది ఒకటే. సంవత్సరం క్రితం సముద్రంలో మునిగిపోయి మళ్ళీ కనిపించకుండా పోయిన మా అబ్బాయిని యథాతథంగా అప్పచెప్పండి చాలంతే. మళ్ళీ వాడికి కాస్త పొట్టా దొరకకూడదు, తగ్గకూడదు, అదో వాడి శుభలక్షణాలతో వాడు ఎలా ఉన్నాడో అలా మాకు అప్పగించాలి. సరిగ్గా సంవత్సరం క్రితం మునిగిపోయిన కుమారుణ్ణి తిరిగి మాకు అప్పగించడమే మేము కోరుకునే దక్షిణ అనగానే నిజంగా ఇంకో శిష్యుడైతే ఆశ్చర్యపోయి, ఏమండి ఇది ఏమన్నా న్యాయమా, పోనీ నిన్న మొన్ననా సంవత్సరం క్రితం సముద్రంలో మునిగిపోయి కనపడకుండా పోయిన వాడిని ఎలా బతికిస్తాం, కావాలంటే డబ్బు కోరుకోండి, ఇంకేదన్నా కోరుకోండి అంటారు తప్ప తెస్తామని పొరపాటు కూడా అనరు. కానీ వీళ్ళు మహాత్ములు కనుక, వీళ్ళ శక్తి తెలుసు కాబట్టి గురువుగారు అడిగారు, గురువుగారికి ఎలా ఇవ్వాలో వీళ్ళకి తెలుసు కనుక గురువుగారు ఇంతేనా ఓస్ అన్నారట, మీ అబ్బాయిని మీకు అప్పగించాలంతేనా, ఇప్పుడే బయలుదేరుతున్నాం అని ఇద్దరు అప్పటికప్పుడే దివ్య రథమెక్కి బయలుదేరారు. సముద్ర క్షేత్రానికి వెళ్ళారు, ప్రభాస క్షేత్రానికి, గుజరాత్లో ఉన్నది, ఆ సౌరాష్ట్రం దగ్గరికి చేరిపోయారు. వెళ్ళిపోయి సముద్రుడి దగ్గర నిలబడి పిలిస్తే రాట సముద్రుడు, అయినా కావాలని అక్కడికి వచ్చారు వాళ్ళు. అదంతా అదో కొంటి కృష్ణుడి లీలలే వేరు. ఏ సముద్ర బయటికి రాన్నట్ట, సాగర సుబుద్ధితోడను మా గురుపుత్రకుని తెమ్ము మారాడిన నీ వాగడమౌదు దుస్సహ వేగరణ వీల నిశిత విశిఖాగ్రులకు వయీ సముద్ర, మారు మాట్లాడకుండా మా అబ్బాయిని మాకు అప్పగించు. మా గురువుగారు అబ్బాయి కిందటి సంవత్సరం ఇక్కడ స్నానం చేస్తూ ఉంటే పెద్ద కెరటంతో వాడిని లోపలికి లాక్కుపోతావా, ఆయన్ని మింగేస్తావా, ఉచితానుచితాలు తెలియడం లేదు, ఎవరిని తీసుకెళ్లాలో ఎవరిని తీసుకెళ్లాలో తెలియట్లేదా, గొప్పవాళ్ళని గౌరవించాలి. మా గురువుగారు అంటే జ్ఞాని మహాత్ముడు, ఆయన కొడుకుని పట్టుకుపోతే పట్టుకుపోయావు, ఇప్పుడు మేము పిలిచి అడుగుతున్నాం అప్పగించు, ఇంకొక మారు మాట్లాడకుండా అప్పగించు, ఎలా ఉన్నవాడు అలాగే అప్పగించు. ఒకవేళ కుదరదు గెదరదని చేతులు నలిపావో అగ్నిజ్వాలల వంటి బాణాలతో నీ జలమంతా ఎండగట్టి నిన్ను ఎడారిని చేసేస్తాం, బీడైపోతావు నువ్వు, జాగ్రత్త, ధ్వంసం చేస్తాం అనగానే సముద్రుడు వణికిపోయి రెండు చేతులు తోడించి మానవ రూపం ధరించాడు. అప్పట్లో పర్వతాలకి సముద్రాలకి ఇప్పుడు కూడా వృక్షాలకి కూడా రెండు రూపాలు, స్థావరం జంగమం, కొండ కొండ కింద ఉంటుంది, మనిషి రూపము ధరిస్తుంది, హిమాలయ పర్వతం వంటివి, చెట్లు చెట్లు కిందే ఉంటాయి, దేవతా రూపాలతో దర్శనమిస్తాయి. అలాగే నదులు సముద్రాలు కూడా, ఆ సముద్రుడు సముద్రుడి కింద ఉంటాడు, పురుష రూపంతో దర్శనమిస్తాడు, ఇలా రెండు రూపాలు ఉంటాయి, మనకు ఒకటే రూపం కానీ ఆయనకి స్థావరము ఉంది జంగమము ఉందన్నమాట. ఆయన వెంటనే మానవ రూపం ధరించి ప్రత్యక్షమై నమస్కారం చేసి, బాబు శ్రీకృష్ణ ఏ అవతారంలో అయినా నా మీద పడి బెదిరిస్తున్నావు, ఇదేం అన్యాయమయ్యా అన్నట్ట, నేను నీకు మామగారిని, ఎంచేత లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయా, లక్ష్మీదేవి సముద్రుడి కూతురు, లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ రకంగా మామగారు ఈ దిక్మాలనల్లుడికి ఎప్పుడు మామంటే లోకువే. కట్నాలు పుచ్చుకున్నది పుచ్చుకోవడమే కాకుండా మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి ఏడాదికి ఒకసారి లేకపోతే అవతారంలో ఒకసారి వచ్చి బెదిరిస్తూ ఉంటావు. రామావతారంలో అంతే, బ్రిడ్జి కట్టుకోవడానికి ముందు కూడా బ్రహ్మాస్త్రం వేస్తానన్నట్ట. అప్పుడు ఆయన అడిగిపోయి వారధి కట్టుకుని వెళ్ళమన్నాడు. నలుండి విలిపించాడు, నలుడి ద్వారా సేతు బంధనం చేయించాడు, పంపాడు. నలసేతు అది, రామసేతు అంటున్నాం కానీ నిజానికి రాముడు నిర్మింపజేశాడు అది. ఆ బ్రిడ్జి ఏలేదంటాడు నల్లగళ్ళదోడు పెరుగు, వాడికి అర్థం కాదు, వాడికి కళ్ళు కనిపించవు, కాళ్ళు కదలవు. అంచేత ఏది ఏమైనా రామావతారంలో ఆనాడు నన్ను బెదిరించావు, నీకు మార్గం చూపించాను, నువ్వు వారధి నిర్మాణం చేసావు. ఇప్పుడు మళ్ళీ కృష్ణావతారంలో వచ్చి బెదిరిస్తున్నావు. ఇలా చీటిగా వాటికి బెదిరిస్తే నేను నీ దగ్గర ఉండను, వెళ్ళిపోతానంతే. అయినా నాదేం తప్పు ఉందన్నాడు ఆయన.
వంచన ఎంత లేదు యదువల్లవులారా, ప్రభాస తీర్థమందంచిత మూర్తి విప్రసుతుడు ఆర్యుడు తోయములాడుచుండ ఉత్సంచలి తోర్మి యొక్కటి ప్రచండ గతి కొనిపోయే పోవగా పంచజనుండు మృంగే అతి భాసురశీలుని విప్రభాలు
రవ్వంత కూడా మోసం లేదు, ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాను. ఓ యాదవ వీరులారా, మీ గురుపుత్రకుడు కిందటి సంవత్సరం ఈ ప్రభాస తీర్థంలో స్నానం చేసిన వాటి నిజమే. అప్పుడు కెరటంతో నేను ఆయన లోపలికి లాక్కెళ్ళా. మళ్ళీ ఇంకో కెరటం ఒడ్డున పారేసేదే. ఈలోపు సముద్ర జలాల మధ్యలో ఒక భయంకర రాక్షసుడు, జలరాక్షసుడు ఉన్నాడు. వాడి పేరు పంచజనుడు. వాడు సముద్రంలోకి వచ్చే జీవులన్నిటినీ మింగేస్తూ ఉంటాడు. ఈ కుర్రవాడు లోపలికి రావడంతో ఆ లటుక్కును నోరు మింగి తిమింగలంలాగా మింగేశాడు. మీ గురుపుత్రకుణ్ణి మింగినవాడు పంచజనుడు. ఎంతో మహాత్ముడైన, పండితుడైన, భాసుర శీలుడైన విప్రబాలుణ్ణి మింగినవాడు ఆ రాక్షసుడు తప్ప నా తప్పులేదు. మధ్యలో అన్యాయంగా నన్ను శిక్షించుకుని అయినా నీకేమైనా ఓపిక ఉంటే వాడిని పట్టుకో అన్నట్టు. నీ తప్పు లేదన్నావు గనక ఎక్కడున్నాడో ఆ పంచజనుడిని చూపించమన్నాడు ఆయన. ఇదిగో ఫలానా తోట ఉన్నాడని కొంచెం జలం పక్కకి తీసి చూపించాట. ఇంకేముంది, రథంతో పాటుగా బలరామకృష్ణులు సముద్ర జలాలలోకి తొచ్చుకుపోయారు. సముద్రంలో పైన కొండలలో గుట్టలలో అగ్నిలో ఎక్కడైనా తిరగగలిగే దివ్యరథం శ్రీకృష్ణుడి రథం అంటే ఆ రథంతో సముద్ర జలాలలోకి మహావేగంగా వెళ్ళిపోయి బొమ్మంటూ శంఖం ఊదాడు కృష్ణుడు. శంఖారావముతోడ పంచజనుడు శంకించి చిత్తంబులో శంఖిన్నుండుగా వార్ధిదొచ్చి దహనజ్వాలాభగేమోజ్వలత్పుంఖాస్త్రంబునగూల్చివాని జఠరంబున్ వచ్చి గోవిందుడు అప్రేంఖ చిత్తుడు బాలుగానక గురు ప్రేమోదితోద్యోగుడై. ఆయన శంఖం ఊదుతూ సముద్రంలోకి వెళ్ళాడు. సముద్ర జలాలలో తెగ తిని తిమింగలాలని చేపల్ని బాగా పట్టుకు తిని నిద్రపోతున్నాడు గుర్రు పెట్టి పంచజనుడు. తింటే నిద్ర కొందరికి, నిద్రపోయిన తర్వాత మళ్ళీ నిద్రట్లోకి లేవగానే తినాలి, అంతే ఇక కొంత జీవితం అంతే బాబు. తినగానే నిద్ర, నిద్ర లేవగానే తిండి, మళ్ళీ నిద్ర, మళ్ళీ లేవగానే తిండి. ఈ పంచజనుడు రాక్షసుడు, వాడు అలాగే చేస్తాట. అంటే దీన్ని బట్టి తినగానే నిద్ర, నిద్ర లేవగానే తిండి అన్నారు అంటే వాళ్ళంతా రాక్షసులు. నేను చెప్పలా, పురాణాల్లో చెప్పారు. అలాగా వీడు నిద్రపోతున్న వాడి దగ్గరికి వెళ్ళి వాడి చెవిలో శంఖం ఊదట. ఆ శంఖారావం వినడంతో గజగజలాడి ఉడికిపోయి లేచాడు వాడు. ఎవడరా, సముద్ర జలాలలోకి అడుగుపెట్టి నా గుండెలు కూడా బేజారెత్తిపోయేలాగా శంఖారావం చేస్తున్నాడు. వాడు అంతు చూస్తానంటూ నోరు తెరుచుకుంటూ మీదకొచ్చాట పంచజనుడు. వెంటనే ఈయన ఆగ్నేయాస్త్రం వేశాడు. దహన జ్వాలాభ హేమోజ్వల పుంఖాస్త్రము అన్నారు దానిని. అగ్నిజ్వాలలతో కూడిన అస్త్రం వెళ్ళింది, వాడి తలంతా కాల్చేసింది. వాడు చచ్చిపడ్డాడు. వెంటనే వాడి పొట్టంతా చీల్చి వెతికట్ట. ఆయన పొట్టలో ఏముంటుంది కృష్ణుడికి తెలియక వెతికాడా? ఆయన ఎందుకు వెతికినా కారణం ఉంటుందని ముందే చెప్పుకున్నాం. సంవత్సరం క్రితం కుర్రాన్ని మింగేస్తే ఇప్పుడు సంవత్సరం తర్వాత వచ్చి పొట్ట వెతికితే, పొట్ట చీల్చి వెతికితే అందులో కుర్రాడు ఉంటాడా? వాడు ఎప్పుడో జీర్ణమైపోయాడు. జీర్ణమే కదా అన్ని వస్తువులు బయటకు కూడా వెళ్ళిపోయాయి, ఇక లోపల ఏముంటాయి? అయినా ఆయన వెతికట్ట, ప్రేగులు వెతికట్ట, అన్నీ వెతికి తీసేట బయటికి. ఎందుకు వెతికాడంటే ఆ లోపల వాడి కడుపులో ఒక శంఖం ఉంది దానికోసం. పంచజనుడి కడుపులో ఉంది గనక దానికి పాంచజన్యము అని పేరు. ఆ శంఖం తీసి అప్పటి నుంచి పాంచజన్యం అనే శంఖధారి అయ్యాడు ఆయన. అది తీసుకుని శుభ్రంగా కడిగి అక్కడి నుంచి బయటకు వచ్చాడు. సముద్రుడి దగ్గర ఉంటాడు అనుకుంటే ఆయనలో లేడు. పంచజనుడు మింగాడని సముద్రుడు చెబితే పంచజనుడిని చంపి చూసాం, ఆ కడుపులోనూ లేడు. ఇంకెక్కడికి వెళ్ళి ఉంటాడు గురువుగారు అబ్బాయి? అకాలంలో మరణించినవాడు, ప్రమాదవశాత్తు వాహనాల కింద పడి చచ్చినవాడు, పాము కాటు తిని చచ్చినవాడు, తేలు కాటు తిని మరణించినవాడు, విప్రశాపానికి గురై మరణించినవాడు, చండాలుడి చేతిలో శిరశ్ఛేదం పొంది చచ్చినవాడు, ఇలాంటి వాళ్ళకి స్వర్గాది లోకాలు ఉండవు. వాళ్ళు నరకానికి వెళ్ళి అక్కడ వేళ్లాడుతూ ఉంటారట తలకిందులుగా. అంటే మా గురువుగారు అబ్బాయి ప్రమాదవశాత్తు సముద్రంలో ఉలిగి చచ్చిపోయాడు కనుక ఈతడికి గ్యారంటీగా నరకమే, స్వర్గం ఉండదు. ప్రస్తుతం యమధర్మరాజు గారి దగ్గర ఈయన చీఫ్ గెస్ట్గా ఉండుంటాడు. ఏసీ లేని రూమ్ అక్కడ బహుశా యమధర్మరాజు గారు ఆయనకి ఇచ్చి ఉంటాడు. ఈ సమయంలో ఆ వేడి గదిలో వీడు మగ్గిపోతూ ఉంటాడు అనుకుంటూ అప్పటికప్పుడు ఈయన అన్నగారు బలరాముడిని వెంట పెట్టుకుని ఈ రథంతో పాటు పో రథమా అన్నాడు. యమలోకానికి బయలుదేరిందట వైతరణి నది దాటుకుంటూ మహావేగంగా. శ్రీకృష్ణ పరమాత్ముడి రథం అది ఎక్కడికైనా వెళ్ళిపోతుంది, దానికి సిగ్నల్ వెంగలేదు, లేట్ అవుతుందనే వెంగలేదు, మహావేగంగా వెళ్ళిపోతుంది. స్వర్గం నరకం ఏ లోకానికైనా వెళ్ళగలిగా దివ్యరథంలో సంయమనీపురం చేరాడు ఆయన. యమధర్మరాజు గారి నగరానికి రాజధాని అది. అక్కడికి వెళ్ళి వెళ్ళగానే శంఖం ఊదాడు, పాంచజన్యమనే శంఖం సరిగ్గా నగరద్వారం దగ్గర బమ్మని మళ్ళీ. ఈ శంఖం ఇదివరకటి శంఖం కంటే భయంకరంగా ఉందిట. దాంతో యమధర్మరాజు గారికి కూడా కొంచెం ఈ మధ్యన హార్ట్ అటాక్ ఉంది, ఆయన కూడా రిటైర్ అయిపోతున్నాడు కదా. ఈ శంఖం వినగానే గుండెలు కదిలిపోయాయి, అడిలిపోయాడు. ఎవడ్రవాడు యమధర్మరాజు గారి నగరం దగ్గరకు వచ్చి శంఖారావం చేయడమా? ఎంత సాహసం వాడికి! పాకిస్తాన్ పోలీసులు కంటే భయంకరులే యమకింకరులు అంటే అటువంటిది. వీళ్ళ దగ్గర ఇలా శంఖారావం చేస్తాడా? అస్మద్ బాహుబలంబుగై కొన్నక శంఖారావమున్ మానసాపస్మారంబుగ ఎవ్వడొక్కో నగర ప్రాంతంబున చేసే మద్విశ్వేరావహ రోష పావకునిచే విధ్వస్తుడై వాడుత భస్మం వై చెడునంచు అంతకుడు కోప ప్రజ్వలన్మూర్తి అయి. ఎవడురా నా బాహుబలాన్ని లెక్క చెయ్యక నా నగర ప్రాంతంలో సరిగ్గా సింహద్వారం దగ్గర మనస్సు కంగారు పడి స్పృహ తప్పేలాగా శంఖారావం చేశాడు. వాడిని అభస్మం చేస్తా, నేను కష్టపడక్కర్లేదు, అలా చిరునవ్వుతో కళ్ళెర్ర చేస్తే చాలు. కొంతమంది ఒళ్ళంతల గజగజలాడి కోపం చూపిస్తారు, అంతకల్లా నవ్వుతూ చిన్న కోపం చూపిస్తేనే అవతల వాడు భస్మం అయిపోతాడు. అలా వాడిని భస్మం చేస్తాను అంటూ యముడు దండం పుచ్చుకుని వేడికి వచ్చాట. యమదండం అంటే చాలా ప్రమాదం తెలుసిన, రావణాసురుడికి యమధర్మరాజు గారికి యుద్ధం జరిగినప్పుడు యముడికి మండి దండం ఎత్తాడు విసరడానికి. అప్పుడు బ్రహ్మ వచ్చి నువ్వు యమదండం వేస్తే వాడు చచ్చి తీరాలి, ఆ యమదండానికి ఆ శక్తి ఉంది, వాడు చచ్చిపోతే నేనిచ్చిన వరాలు ఏమవుతాయి, యముడి వల్ల నీకు చావు లేదు అని వరం ఇచ్చాను, అప్పుడు నా వరం పాడవుతుంది, నీ దండము వ్యర్థం కాకూడదు, నా వరం పాడవకూడదు, కనుక దయతో నా మీద అభిమానంతో దండం వెయ్యకు అన్నట్ట. అనగానే యముడు దండం వేయడం ఆపేసి వెళ్ళిపోయాడు. వీడేమనుకున్నాడు, యముడు దండం వేస్తే నా అన్నయం చేయలేదు అందుకే పారిపోయాడు యముడు, నేను యముడు జయించాను అన్నట్ట. పిరికివాడు, పిచ్చివాడు. ఎందుకంటే యమధర్మరాజు దండం అంత గొప్పది, ఆయన వేస్తే కదా నీకు తిరుగులేదు, ఆయనకి పక్షపాతము లేదు. అందుకని యమధర్మరాజు ఆ దండం పుచ్చుకుని వచ్చిన వాడిని భస్మం చేద్దామని ఆగ్రహంతో వచ్చాడు. తీరా చూస్తే ఎవరు ఎదురుగుండా ఉన్నది? బలరాముడు, కృష్ణుడును. ఓరినాయను మీరా తొందరపడ్డానని దండం తీసేసి పక్కన పెట్టేసి సాష్టాంగ దండ ప్రణామం చేసి నమస్కారం చేసి, మహానుభావులారా తొందరపాటుతో కోపంతో బయటకు వచ్చినందుకు క్షమించండి, ఒక్కోసారి ఎంత గొప్పవాళ్ళమైనా పొరపాట్లు చేస్తూ ఉంటాం, ప్రమాదో ధీమతామపి అన్నారు. అంచేత నాలో కూడా అలాంటి అహంకార లక్షణం వచ్చింది, పొరపాటు చేశాను. మహాత్ములు కారణజన్ములు మీరు, ఆది విష్ణు స్వరూపులు, కష్టపడి యమలోకానికి రావాలా? కాకితో కబురింపితే నేనే వచ్చి మీ పని చేసి పెట్టేవాడిని కదా, ఏం కావాలని అడిగితే కాకులు దొరక మేమే వచ్చాం లేవయ్యా. అంచేత ఏం కావాలో అడుగుతున్నాం. క్రిందటి సంవత్సరం మా గురువుగారి కుమారుడు స్నానం కోసం దిగాడు సముద్రంలో, ఆయన నువ్వు ఎత్తుకొచ్చావు. ఏదో పాపం చేసి ఉంటాడు వాడు పూర్వజన్మలో, అల్పాయుష్కుడై పుట్టాడు, అందుకే అకాల మరణం పొందాడు. సందేహం లేదు, నీ ధర్మం నువ్వు తీసుకొచ్చావు, మాకొక ధర్మం ఉన్నది, మా గురువుగారికి మాట ఇచ్చాను దక్షిణగా కుమారుణ్ణి బతికిస్తామని. ఆ కుర్రవాణ్ణి మాకు యథాతథంగా అప్పచెప్పాలి, ఆయనకి అప్పగించి మేము రుణం తీర్చుకుంటామనగానే మాట్లాడకుండా యమధర్మరాజు గారు కుర్రాన్ని పట్టుకొచ్చి అప్పగించాట. ఇదిగో మీ గురువుగారు అబ్బాయి అని. ఎలా ఉన్నాడో గురువుగారు అబ్బాయి? ఈ బొటన వేలంత జీవాత్మ యమపాశం చివర వేళ్లాడుతూ అలా ఇలా ఎగురుతూ కొట్టుకుంటుంది అనమాట, అది వెలుతురు. దీన్ని చూస్తే మేమే గుర్తుపట్టలేము, మా గురువుగారు ఏం గుర్తుపడతాడు? ఇలాంటి ఆత్మలు కాదు మాకు కావాల్సింది, వీడి శరీరంతో ఏమన్నట్ట. అప్పుడు యమధనవరాజు సినిమాల్లో చూపిస్తాడు ఇలా చెయ్యి ఊపి టింగ్ అనగానే వాడికి అసలు రూపం వచ్చేసింది. కిందటి సంవత్సరం ఏ ముక్కుతో ఏ చెవులతో ఏ కళ్ళతో ఏ జుట్టుతో ఉన్నాడో అలాగే ఉన్నాడు ఆయన. పైగా లక్షణాలు కూడా అవే. వాళ్ళ గురుగారికి అబ్బాయికి అప్పుడప్పుడు ఇలా గోక్కోవడం వాటి బుర్ర, ఆ బుర్ర గొక్కోవడం కూడా వచ్చేసింది వాళ్ళు. ఈ మేనరిజమ్స్ కూడా విడిచిపెట్టకుండా యథాతథంగా కుర్రాడు వచ్చేట, వాడిని వెంట పెట్టుకొని ఇదిగో మీ నాన్నగారికి అప్పగిస్తున్నామని సాందీపని ఆశ్రమంలో విడిచిపెట్టగానే ఈ కుర్రవాడు వెళ్ళి నాన్నగారు వంటి కాళ్ళకు నమస్కారం చేశాట. తండ్రి పాదాలకి నమస్కారం చేయడంతో ఆ తండ్రి ఆశ్చర్యపోయాడు, పులకించిపోయాడు. ఇది కళా నిజమా? ఏదో వేళాకోడానికో లేకపోతే ఇంకో కారణం చేతనో కృష్ణుణ్ణి బలరాముణ్ణి మా అబ్బాయిని ఇమ్మని అడిగా, వాడు ఊరు వెళ్ళారు, అయినా ఈయనకి పూర్తిగా నమ్మకం లేదు తెచ్చేదాకా. నిజంగా కుర్రాడు వచ్చేసరికి ఒక్క క్షణం తన తాను నమ్ముకోలేకపోయట, ఇది కళా నిజమా అని గిల్లుకున్నాడు. గిల్లుకుంటే నిద్ర కాదని అర్థమైంది. ఆ కుర్రాన్ని కౌగిలించుకుని ఆనంద బాష్పాలు గారిచ్చాడు. గురువుగారి భార్య అయితే చెప్పక్కర్లేదు. ఇక అప్పుడు అన్నట్టు గురువు, బలరామకృష్ణులారా, మీలాంటి శిష్యులు ఏ గురువుకైనా వస్తే ఆ గురువు ఎంత అదృష్టవంతుడవుతాడు. ఆహాహాహ, శిష్యులు గుణాఢ్యులైన విశేష్య స్థితి నుంది గురువు జీవించును, నిర్దోష్య గుణబల గరిష్ఠులు శిష్యులరై గురుణ్ణి కోర్కె చేయందగదే. గురునకు కోరిన దక్షిణ కరుణల్ మున్నెవ్వడిచ్చ ఘనులారా, భవద్గురునకు కోరిన దక్షిణ స్థిరముగనిచ్చి తిరి మీరు దీపితయసులై. కాలుని వీటికి దని మృత బాలకుతే నొరుల వశమే భవదీయ కృపల్ మేలు దొరకునియే విశాల మగుంగాతమీయ శములోకముల. శిష్యులు గొప్పవాళ్ళైతే గురువుగారు విశేష స్థితి పొందుతాడు. ఒక్కొక్కప్పుడు ఫలానవాడు మా శిష్యుడని చెప్పుకోవడం గర్వం, ఈ వంకతైనా పేరు వస్తుంది కనుక. శిష్యులు గుణార్థులైతే విశేష స్థితి పొంది గురువు జీవిస్తాడు. మీలో ఏ లోపం లేదు, మహాత్ములు పండితులు జ్ఞానులు సకల లోకేశ్వరులని అర్థమయ్యింది. ఈ గురువుగారి కోరిక చేసి పెట్టారు, ఎంతకంటే అదృష్టమే ఉన్నది. అసలు గురువుగారికి కోరిన దక్షిణ ఎవరిచ్చారు? గురువుగారి దగ్గర 10 రోజులు ట్యూషన్ చదివి 11వ రోజు ఫీజు ఎగ్గొట్టిపోయే శిష్యులు ఎంతోమంది ఉన్నారు. అటువంటిది గురువునకు కోరిన దక్షిణ కరుణన్ మున్ను ఎవడిచ్చే అన్నారు వాళ్ళు స్వయంగా ఆయన. గురువుగారికి కోరిన దక్షిణ ఎవరిచ్చారు కరులారా? మీ గురువుగారికి అడిగిన వెంటనే తక్షణం ఈ పిల్లవాడిని అప్పగించారు, గురుదక్షిణ ఇచ్చారు, గురు రుణం తీర్చుకున్నారు. మీ కీర్తి లోకంలో శాశ్వతమవుతుంది. యమధర్మరాజు గారి లోకానికి వెళ్ళి చచ్చిపోయిన పిల్లల్ని తిరిగి తీసుకురావడం ఎవరి వల్ల అయినా అవుతుందా? అవదుగా కవదు. మీ దయతో మా అబ్బాయి తిరిగి వచ్చాడు, మేలు దొరకనియే మాకు, మాకు ఇవాళ తిరిగి శుభం వచ్చింది. విశాల మగుంగాతమీ యశము లోకములను, మీ కీర్తి లోకమంతా వ్యాపించుగాక. తూర్పుకు వెళ్ళినా, పడమరకి వెళ్ళినా, ఉత్తరానికి వెళ్ళినా, దక్షిణానికి వెళ్ళినా, ఏ దిక్కులకు వెళ్ళినా, ఏ మూలకు వెళ్ళినా మీ పేరు అలా 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 వెలిగిపోతుంది, మీకు అంత కీర్తి వస్తుంది అని దీవించేట్టాయన. అప్పటితో ఆగక గురువుగారికి కావలసిన దక్షిణ ఇంకా రథాలు వాహనాలు వస్తువులు ఆభరణాలు బంగారపు రాసులు ఇచ్చి గురువుగారికి గురువుగారి వారికి నమస్కరించి మళ్ళీ వీళ్ళు అక్కడి నుంచి వచ్చేశారట. వచ్చి రాగానే శ్రీకృష్ణుడు తన ఏకాంత భక్తుడు ఆంతరంగిక భక్తుడు ఒక ఆయన ఉన్నాడు మధురా నగరంలో, ఉద్ధవుడు అంటారు ఆయన. ఉద్ధవుడు నిరంతరం హరిని గుర్తించిన వాళ్ళలో ఆయన ఒకడు. హరి హరి అంటూ హరిస్మరణ తప్ప మరొకటి ఎరగనివాడు. ఆనాడే పరమజ్ఞానులు ఉన్నారు. ఈయన కారణజన్ముడు, అవతారమూర్తి అని తెలుసు, అందుకే కృష్ణుడిని పూజించాడు. కృష్ణుడు ఉద్ధవుడికి కూడా సారూప్యం ఇచ్చాడు. సాయుధ్యము సామీప్యము సారూక్యము సారూప్యము వీటిని ఏమంటారు? 4 రకాల మోక్షాలు అంటారు. అందులో సారూప్యము, స్వరూపస్య భావ సారూప్యం, అచ్చం కృష్ణుడు ఎలా ఉంటాడో, ఏ దేవుణ్ణి మనం ఉపాసిస్తున్నామో ఆ దేవుడి రూపం మనకి రావడమే సారూప్యం. ఒక ఆయన ఆంజనేయస్వామి పోదారు గారు ఉండేవాడు. ఆంజనేయుడు ఉపాసించక ఆయన మూతి కూడా బలి వచ్చేసింది. చక్క వెనకాల తోక అట్టు కొంచెం లేవలేదు పూర్తిగా, కానీ మిగతా రూపంతా యథాతథంగా అలా ఉండిపోయిందిట. ఆశ్చర్యం అలా ఉంటాయి. రోజు శివుడిని పూజించేవాడికి కొంతకాలానికి తెలియకుండా శివలక్షణాలు వస్తాయి, అమ్మవారిని పూజించేవాడికి తెలియకుండానే అమ్మవారి లక్షణాలు వస్తాయి. అలాగే మధ్య దేవతలను పూజిస్తారు వాళ్ళు, అత్తవాడు ఇలా తిప్పుకుంటూ ఉంటారు వాళ్ళు. అలా వాళ్ళ వాళ్ళ దేవత ఉపాసనలు బట్టి వాళ్ళకి రూపాలు వస్తూ ఉంటాయన్నమాట. నిరంతరం కృష్ణుడిని పూజించిన కారణం చేత కృష్ణుడి రూపం ఆయనకి ఇచ్చేసేట ఉద్ధవుడికి. ఇది సారూప్యం. సమీపస్య భావ సామీప్యం. ఇదిగో ఇప్పుడు ఎలా అయితే భక్తులు నా ఎదురుగుండా కూర్చుని పురాణం వింటున్నారో అలాగే కృష్ణుడికి కొంచెం దగ్గరలో కూర్చుని కృష్ణ అని ఆయనకి నమస్కరిస్తూ ఆయన వైభవాన్ని చూస్తూ ఉంటారు. ఇది సామీప్యం. ఇంకా సాలోక్యం, ఎప్పుడు కృష్ణుడిని చూస్తూ ఉండడం అన్నమాట. కృష్ణుడికి దగ్గరలో భక్తులు, సమీపంలో కూర్చున్న వాళ్ళు కూడా ఎల్లవేళలా ఉండలేరు. పురాణం వినేవాళ్ళు పురాణం అయిపోగానే వాళ్ళు ఎప్పుడు వదులుతాడరా బాబు అని శుభ్రంగా వాయిడ్లీకో లేకపోతే పులిహారకో దద్వోజనం మీదకో దాడిగిపోతారు. అంటే ఎప్పుడు సమీపంలో ఉండలేరుగా. కానీ సాలోక్యం అలా కాదు, నిత్యం పరమాత్మ దగ్గరే. లక్ష్మీదేవి చూడండి, వక్షస్థలం మీద ఉండి ఆయన చూస్తోంది, కాళ్ళు నొక్కుతూ చూస్తోంది, ఆదిశేషుడు దగ్గరుండి చూస్తున్నాడు. జయ విజయులు ఏకాంత సేవను చూడగలుగుతారు. అసలండి కొన్ని కొన్ని ఉన్నాయి. ఆదిశేషుట లక్ష్మీనారాయణుని వేళాకోళం ఆడుకుంటూ ఉంటే వాళ్ళ రాసక్రీడలు సరసాలండి చూస్తాట. ఆయన పడగల మీదే క్రీడిస్తారట. ఆయన చూస్తున్న వికారం లేకుండా ఉంటారు, నిర్వికారంగా. ఎంతకంటే యోగి ఎవడున్నారు అన్నారు. అందుకే అంటే భగవంతుడు అంతటి యోగం వాళ్ళకిచ్చాడు. అది నిజమైనటువంటి సాలోక్యం. అంటే అంత దగ్గరగా ఉంటారు. ఇంకా సాయుధ్యం, కృష్ణుడిలో కలిసిపోవటం. ఇదో కంసుడు చచ్చిపోయాడు, ఆయనలో కలిసిపోయాడు. పూతల చచ్చిపోయింది, ఆయనలో కలిసిపోయింది. అందులో ఉండిపోవాలని కోరుకుంటే అందులోనే ఉండిపోతారు, బయటికి రాక్కర్లే. ఆయన రక్తాలలో, ఆయన నాళాల్లో ఉంటే ఆయన లీలలన్నీ వీళ్ళవే. ఇది కొంచెం కష్టమైనది, అంత తేలిక కాదు. తక్కిన వాటికి అన్నిటికీ కూడా మళ్ళీ బయటకు వచ్చే అధికారం ఉంది, గుర్తుపెట్టుకోండి. సారూప్యం పొందినవాడు కూడా మళ్ళీ భూమి మీద పడతాడు, సాలోక్యం ఉన్నవాడు కూడా భూమి మీదకు వస్తున్నాడు, సాయుధ్యం వాడు తప్ప తక్కిన వాళ్ళు ముగ్గురు కూడా బయటకు వస్తున్నారు. సామీప్యం కానీ, సారూప్యం కానీ, సాలోక్యం కానీ వస్తారు. వస్తారా, ఏమిటి ప్రామాణికం? సారూప్య భక్తితో ఉన్నవాళ్ళు కాదేటి జై విజయులు. ఎప్పుడు ఆ రూపంలోనే ఉండి దగ్గరలో లేరు. సారూప్యం ఉంది, సామీప్యం ఉంది, సాలోక్యం ఉంది, మూడు ఉన్నాయి జై విజయులకి. అయినా అహంకరించారు, సనకసనందనాథుల్ని ధిక్కరించారు, భూమి మీదకు వచ్చి పడ్డారు. అందుకే ఒక్క సాయుధ్యం తప్ప తక్కిన మూడు మోక్షాలు కూడా మళ్ళీ జన్మనిచ్చేవే అని చెప్పారు సుస్పష్టంగా పురాణాలలో, శాస్త్రాలు. ఎప్పుడు దగ్గర ఉండే ఆదిశేషుడు కూడా అవతారానికి మళ్ళీ రావడంలో కూడా మరి తప్పదు. అది లక్ష్మీదేవి, ఇంత లక్ష్మీదేవి, వక్షస్థలం మీద ఉండే లక్ష్మీదేవి కూడా విష్ణు శపిస్తే భూమి మీద ఆడగుర్రమై పుట్టింది. అప్పుడు మళ్ళీ కృష్ణుడు గుర్రమై పుట్టాడు. ఇద్దరికీ కలిపి పుట్టినవాడే హైహై వంశం, కార్తవీర్యార్జునుడు ఆ వంశం వాడే. కాబట్టి మళ్ళీ భూమి మీదకి రాకుండా ఉండాలి అంటే సాయుధ్యమే గొప్పది. అయినా పర్వాలేదు, సామీప్యం, సారూప్యం, సాలోక్యం అంత తేలిక ఏమిటి. ఆయన దగ్గర ఉండి అక్కడ సుఖంగా ఉండి ఆయన దైవల్ని భూలోకానికి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళిపోతాం. మిగతా మోక్షాల కంటే ఈ మోక్షాల్లో గొప్పతనం ఒకటి ఉన్నది. స్వర్గాది లోకాలలో భ్రష్టమైతే తిరిగి మళ్ళీ స్వర్గానికి వస్తాడో లేదో చెప్పలేమట. స్వర్గం నుంచి కింద పడ్డవాడు స్వర్గానికి వెడతాడనే నమ్మకం లేదు. కానీ వైకుంఠవాసుడు భూమి నుంచి కిందకు వస్తే మళ్ళీ వైకుంఠానికి వెడతాడు. దానికి ఉదాహరణే, ఇదిగో జై విజయులు మూడు జన్మలు ఎత్తారు, ఆయన చేతిలో చచ్చారు, మళ్ళీ వైకుంఠానికి వెళ్ళారు. అక్కడి నుంచి లక్ష్మి భూమికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఆదిశేషుడు భూమికి వచ్చాడు, మళ్ళీ వైకుంఠానికి వెళ్ళాడు. కాబట్టి మనం కూడా అక్కడికి వెళితే, తిరిగి మళ్ళీ భూమికి వస్తే మళ్ళీ అక్కడికి వెడతాం. తక్కిన వాళ్ళకి మాత్రం ఆ యోగం లేదు పొమ్మన్నారు. అందువల్ల శ్రీకృష్ణుడు నిరంతరం తనను సేవించే ఉద్ధవునికి సారూప్యం తన రూపమిచ్చాడు. ఆ ఉద్ధవుణ్ణి ఒకనాడు శ్రీకృష్ణుడు పిలిపించాట.